ఇక్కడ కానీ ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధిలోకి రావాలంటే రెండు చాలా ముఖ్యం. రెండు ఏకాగ్రత, రెండు పవిత్రత, రెండు చాలా ముఖ్యం. భౌతిక విద్య సంపాదించడానికైనా ఏకాగ్రత అవసరం. అంటే పవిత్రత అంటే ముఖ్యం. పవిత్రుడు కాని వాడికి, ఏకాగ్రత లేని వాడికి ఆత్మజ్ఞానం అసంభవం. మనం చాలామంది సాధన చేస్తున్నప్పటికీ పురోగతి లేకపోవడం కారణం నమ్మకం. చాలామంది సాధన చేస్తున్నాము, అభివృద్ధిలోకి రావటం లేదు, ఏమి అభివృద్ధి కనిపించడం లేదని అంటే ఉంటారు జనం. దానికి కారణం అంటే నమ్మకం లేకపోవడం. మనం మంచి విషయాలన్నీ ఎక్కువ మర్చిపోతాం అంటాం. ఎలా ఏమో మంచి విషయాలు ఉన్నాం అనుకోండి, తొందరగా మర్చిపోతాం. మనల్ని జ్ఞాపకం ఇచ్చుకుంటే ఏంటి, మనలో ఉన్న ఘటనలను జ్ఞాపకం పెట్టుకుంటాం, మనలో ఉన్న అహంభావాలను జ్ఞాపకం పెట్టుకుంటాం, పనికిరాని విషయాలను జ్ఞాపకం పెట్టుకుంటాం. నిజం బాలకుడి లక్షణాలు, బాలకుడి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ పనికొచ్చిన విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటారు, బాలకుడి లక్షణాలు లేని వాళ్ళు పనికిరాని విషయాలను జ్ఞాపకం పెట్టుకుంటారు. మనలో ఉండే అహంవృత్తిని, అహంభావాలని, దేహాభిమానాన్ని మనం మర్చిపోవడం ఏం ప్రవచనం చేస్తున్నారు. ఒకసారి అనిపిస్తున్న సాధన పేరు మీద అహంభావాన్ని అలంకరించుకుంటున్నారు అన్నమాట. భారతంలో ఒక మాట ఉంది, వయసు వచ్చింది సౌందర్యం తగ్గిపోతుంది, గర్వం పెరిగింది, అన్ని రంగాల్లోనే నశిస్తారు. వయసు వల్ల సౌందర్యం తగ్గింది, కానీ గర్వం కనుకుంటే అన్ని రంగాల్లోనే బ్రష్కి వెళ్తారు. గర్వం ఉన్న వాళ్ళు ఏ రంగంలో కూడా అభివృద్ధిలోకి రాలేదు. సాధన చేస్తున్నప్పటికీ తెలియడానికి కారణం ఏంటంటే ఇందులో తగినంత వైరాగ్యం లేదు, తగినంత వైరాగ్యం లేదు, తగినంత విశ్వాసం లేదు. ఎవరో తరగని విశ్వాసం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ తగ్గిపోయే విశ్వాసం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలగదు. కొంతమందికి విశ్వాసం కలుగుతూ ఉంటుంది, కొంతమంది విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. తగ్గిపోయే విశ్వాసం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలగదు, తరగిపోయిన విశ్వాసం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇందులో రాయడం ఉంటుంది, అలాగే మృగంలో ఉన్న దేవుడు అలా ఉన్నాడని అనుకోకండి. ఇందులో ఉన్న రాయి మనం కనిపించిన దేవుడు, మన హృదయంలో ఉన్న దేవుడు మీద కనిపించిన దేవుడు కాదు. ప్రతి వాడి హృదయంలో ఏమో అన్నింటి దారిద్ర్యం ఏ పాల హార్ట్స్ అయితే అమాయకులు కాదు. దేవుడు ఎవరి హృదయంలో ఉండే అన్నీ తెలుసు వాడికి. అంటే మనలో గర్వం ఉంటే గర్వం చూస్తూ ఉంటాడు, మనలో అహంకారం ఉంటే అహంకారంగా చూస్తూ ఉంటాడు. కొన్ని పైకి మంచి వాళ్ళకి కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు మంచి గుణాలు ఉన్నాయని కొన్ని దానికి ఆ గుణాలు కూడా చాలా అక్షయం పొందుతూ ఉంటారు. వాళ్ళు గుణాభిమానం అంటారు. దేశాభిమానం ఎటువంటిదో, ఎవరైనా మీరు బాగా అందంగా ఉన్నారని కొంతగానే డాక్టర్ గారిని తీసుకున్నారు, ఎవరిందా డాక్టర్ అయితే వచ్చినారు, ఆయన మీద ఇంకో కృష్ణుడు అన్ని వినిపించింది ఎలా చెప్పాడు, అన్ని ఆయన మీద వినిపించింది మనం చెప్పేద్దాం. డాక్టర్ సౌందర్యంగా ఉన్నారనుకోండి, మీరు బాగా అందంగా ఉన్నారు అంటారనుకోండి, అంటే మీ సంతోషం వస్తుంది లోపల. ఆ సంతోషించేది అహంకారమే. అంటే దేహం మీద అభిమానం ఉన్నది ఎవరు, అహంకారం. ఎంతైనా అంటే ఇంకా ఆయన రంగుతో చాలా అక్షంటున్నారు. మీరు కాని దాంతో ఎంతకాలం చాలా అక్షం పొందుతారు, అంతవరకు గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, బాడీపై విద్యం వస్తుంది. ఇంకా ప్రకృతి నిజం కాదు. ఇప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నారో అంటా అనుకోండి, అప్పుడు మీ మీరు మీ రంగుతో మీ చర్మంతో చాలా అచ్చం పొందుతున్నారు, అర్థం వస్తుంది, మీకు గర్వం వస్తుంది. తర్వాత కొంతమంది గుణాభిమానం ఉంటుంది, మీరు చాలా మందికి తెలియదు గుణాభిమానం. అంటే మీలో మంచి గుణాలు ఉన్నాయనుకోండి, మీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, గ్రేట్ క్వాలిటీస్ ఉంటే ఆ గుణం కూడా అభిమానం పొందుతారు, అప్పుడు కూడా అహంకారం వస్తున్నారు. దేహం కూడా చాలా అచ్చం పొందినా అహంకారం వస్తుంది, ధనంతో కాలక్షణం పొందినా అహంకారం వస్తుంది. లేకపోతే మీ దగ్గర ఉన్న ధనంతో కాలక్షణం పొందినా అహంకారం వస్తుంది, మీ దగ్గర ఉన్న చదువుతో మీకున్నా విద్యతో కాలక్షణం పొందినా అహంకారం వస్తుంది. ఇవన్నీ ప్రకృతి విషయాలు. మీరు ఏదిగా ఉన్నారో స్పష్టంగా మీకు అనుభవంలోకి వచ్చే వరకు కాని దాంతో కాలక్షణం పొందకుండా మీరు ఉండలేరు. ఇది సమస్య, చాలా చిక్కు సమస్య. మీరు ఏదిగా ఉన్నారో మీకు అర్థమయ్యే వరకు, ఆ సిద్ధి మీకు కలిగే వరకు, ఆ స్థితి మీకు కలిగే వరకు మీరు కాని దాంతో కాలక్షణం పొందటం మానలేదు. ఉదాహరణ మనం పొందకూడదన్నా మానలేదు, మీరు పొందకుండా ఉండలేదు. అంటే కొంతమంది గుణాలతో కాలక్షణం పొందుతారు, కొంతమంది రంగుతో కాలక్షణం పొందుతారు, కొంతమంది వాళ్ళకున్న చదువుతో కాలక్షణం పొందుతారు, వాళ్ళు కొన్ని గౌరవాలతో తదాక్ష్యం పొందుతారు, వాళ్ళు కొన్ని ధనంతో తదాక్ష్యం పొందుతారు, కొంతమంది వాళ్ళ వృత్తితో తదాక్ష్యం పొందుతారు. ఇవన్నీ అనాత్మ, ఇవన్నీ కూడా అనాత్మ, అది ఇవ్వాలంత అజ్ఞానం. ఇలా తాదాక్ష్యం పొందేటప్పుడు అహంకారం పెరుగుతూ ఉంటుంది, గర్వం పెరుగుతూ ఉంటుంది, దేహబుద్ధి పెరుగుతూ ఉంటుంది, శవబుద్ధి పెరుగుతూ ఉంటుంది, పునర్జన్మ చేతులు పెరుగుతూ ఉంటాయి. ఇచ్చిన మనం నమ్రతను విడిచిపెట్టకూడదు. నమ్రతను విడిచిపెడితే మనం జారిపోతాం. దృష్టి పెట్టుకుని నమ్రతను విడిచిపెడితే మనం జారిపోతాం. మీకున్న ధనం వల్ల లేకపోతే మీకున్న చదువు వల్ల మీకు గర్వం వస్తాం అనుకున్న ఉదాహరణకి, అంటే మీ ధనం మిమ్మల్ని పాడు చేస్తామని, మీరు చదువుకుని చదువు మిమ్మల్ని పాడు చేస్తాం అని అర్థం. భౌతికంగానే ఆధ్యాత్మికంగా అడుగు కూడా మలాయిషంలో ఒక చిత్తం ఉంటారు, రెండు విడిచిపెట్టద్దని. ఒకటి విద్య, రెండు తపస్సు. అంటే విద్య ఉన్నప్పటికీ తపస్సు లేకపోతే దానికి సౌందర్యం ఉండదు. విద్య ఉండి తపస్సు, విద్యతో పాటు తపస్సు ఉంటే నా వాక్కి శుద్ధి కలుగుతుంది, ఆ మాటకి శుద్ధి వస్తుంది, మనకి మంచి మనస్సు కలుగుతుంది. మనం మంచి మనస్సుతో ఎవరైనా ఆశీర్వదించాలి. విద్యతో పాటు తపస్సు మనకుంటే, మనం ఎవరైనా ఆశీర్వదిస్తే వారికి సఫలం మంచి జరుగుతుంది. ఇది మన మంచి మనస్సు ఉండాలి. ఆ మంచి మనసు ఊరికే వస్తుంది విద్య వల్ల, తపస్సు వల్ల. ప్రాణాలు నిరోధించడం వల్ల, మనస్సును నిరోధించడం వల్ల ఎన్ని కలిగితేనే మనకి ఆ మంచి మనస్సు వస్తుంది. అది తీరుగ్గా రాదు, దాన్ని కూడా కొంచెం కృషి చేయాలి, కష్టపడాలి. ప్రాణాన్ని నిరోధించకుండా, మనస్సు నిరోధించకుండా సౌర శరీరం మన స్వాధీనంలోకి రాదు, ఇంద్రియాలు కూడా మన స్వాధీనంలోకి రావు. అంత మాత్రమే సరిపోదు, నన్ను కూడా రిమెంబరెన్స్ జ్ఞాపకంలో పెట్టుకోమని భగవంతుడి గీతలో చెప్తాడు. నన్ను కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ లోకంలో ఏదో ఉందనుకుంటున్నాడు, ఈ లోకం గురించి రెండు రెండు మాటలు చెప్పాడు. ఒకటి దుఃఖాలయం, రెండు అశాశ్వతం అని చెప్పాడు. ఒకటి ఈ లోకం అంతా దుఃఖాలయం, రెండు అశాశ్వతం. ఏమీ పెర్మనెంట్ కాదు సృష్టిలో, ఏమీ పెర్మనెంట్ కాదు, ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఆ మారేదానికే మీ మైండ్ అడ్జస్ట్ అవుతూ ఉండవలసిందే, లోకం అంతా అలా మారుతూనే ఉంటుంది. కానీ ఏమీ పెర్మనెంట్ కాదు, మీ హృదయంలో సద్వస్తువు సత్యవస్తువు ఆ నారాయణుడు బ్రహ్మము తప్పించి లోకంలో ఏమీ నిలం కాదు, ఏమీ శాశ్వతం కూడా కాదు. నిజము కానీ శాశ్వతంగా ఉండలేదు. ఏదైతే నిజం అది శాశ్వతంగా ఉంటుంది, కానీ నిజం కాని ఎప్పుడూ శాశ్వతంగా ఉండలేదు. అంటే రెండింటినీ ఏం చేయగలిగే తాదాత్మ్యం తగ్గించుకోవాలి. గుణం కూడా తాదాక్ష్యం ఉండకూడదు. ఒకవేళ మీరు ఏదైనా మంచి గుణం ఉన్నా, మీరు చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయంటే దానివల్ల మీకు ఏదైనా గర్వం కలిగితే మళ్ళీ ఆ గర్వం మిమ్మల్ని పాడు చేస్తుంది. ఒక రూపంతో కానీ, గుణంతో కానీ, మీరు కాని దానితో తాదాక్ష్యం పెరగటం వల్ల మీకు పతనం ప్రారంభమవుతుంది, అహంకారం ప్రారంభమవుతుంది. మీరు కాని దానితో తాదాక్ష్యం పెరగటం వల్ల మీరు అహంకారాన్ని మర్చిపోవడానికి బదులు నిరంతరమే జ్ఞాపకంలో పెట్టుకుంటారు. ఈశ్వరుని స్మరించడం మానేసాము కొన్ని, వెంటనే మనం అహంకారాన్ని మనం స్మరించుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచన చూసుకోండి. నేను చెప్పాను, మీరు నమ్మకం మీ అనుభవం చూసుకోండి. మీరు ఈశ్వర స్మరణ విడిచిపెట్టి, నారాయణ స్మరణ విడిచిపెట్టండి, వెంటనే మీ అహంకారాన్ని విడిచిపెట్టేస్తారు. దాని సోదరు ఎగ్జిస్ట్ చేయడానికే జపం అని చెప్పారు. ఒక భావం మీద భగ్నం చేయడానికే జపం. మీకు అనేక తలంపులు ఉన్నాయి, ఏదో ఒక తలంపు మీద మీ మనసు నిలబడాలి. జపం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంటే జప ధ్యానాన్ని విడిచిపెట్టండి, మన పెద్దలు చెప్పేదాన్ని కానీ జపాన్ని విడిచిపెట్టండి, ధ్యానాన్ని విడిచిపెట్టండి. దాన్ని ఏంటంటే జప ధ్యానంలో ఏకాగ్రత వస్తుంది, తర్వాత మనకి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఆరోగ్యం కోసం ఆరోగ్యం కాదు, అంటే ఆరోగ్యం బాగుంటుందిగా మన జపజ్ఞానములు చేయగలి. ఆ జపజ్ఞానములు చేయటం వల్లే మనకి అన్ని స్వాధీనంలోకి వస్తాయి. ప్రతిదీ మన స్వాధీన చెయ్యాలని కొన్ని కదలకుండా చేయాలా ఉండవు. అలాగే అన్నీ కూడా శరీరం స్వాధీనంలోకి వస్తుంది, మనసు స్వాధీనంలోకి వస్తుంది, అన్ని స్వాధీనంలోకి వస్తాయి మీకు జపజ్ఞానములు చేయటం వల్ల. మనకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్నవాళ్ళు, మనకంటే జ్ఞానంలో ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, మనకంటే పెద్దలు, మనం గౌరవించగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేసినా మన మనసులో నమ్రత వస్తుంది సేవ అంటుకో. భగవంతుడు గీత ఏం చెప్తాడంటే, పని విడిచిపెట్టద్దు, పనిలో ఉన్న కర్తృత్వాన్ని విడిచిపెట్టి అర్జున అన్నాడు. నువ్వు పని విడిచిపెట్టద్దు, పని విడిచిపెట్టమని ఇది జ్ఞానం రాదు. ఎలా వస్తుందంటే పనిలోన కర్తృత్వం, పనిలోన అహంకారం, పనిలోన అహంభావన. ఈ పని నేను చేస్తున్నాననే తలంపు, ఇది నా వల్ల నీకు నేను సాధిస్తున్నాననే తలంపు. పనిలోన పనిని విడిచిపెట్టదు, కానీ పనిలోన కర్తృత్వాన్ని విడిచిపెట్టు. ఈ గీతలో ఉన్న సందేశం అంటే మనం అన్నీ మనకే తెలిసి అనుకున్నప్పుడు వశిష్ఠుడు చెప్పింది ఏమంటాం, ప్రజలు దృష్టిలో చెప్పింది ఏమంటాం, అన్నీ మనకేం తెలుసు, అన్నీ అంటే మనకు ఏం తెలియదు కాబట్టి అన్నీ మనకే తెలుసు అనుకుంటున్నాం. మనకి ఏం తెలియదు, ఏం తెలియదు కాబట్టి అన్నీ మనకే తెలుసు అనుకుంటున్నాం. ఏదో తెలిస్తే మనం బాగా ఈ విషయాలు మనకు తెలుసు, ఈ విషయాలు మనకు తెలియదు అనుకుంటున్నాం. ఏం తెలియకపోతున్నా అన్నీ తెలుసు అనుకుంటున్నాం. మనం చేతులు వేపించి చీకట్లో వెళ్ళేప్పుడు చేతులు వేపి తీర్చుకుని వెళ్తాం, చేతులు వేపి తీర్చుకుని వెళ్ళినప్పుడు ఎక్కడ ప్రమాదం లేకుండా వెళ్తాం. అలా నీ బుద్ధులేని నీ దీపం కింద ఉపయోగించుకో. ఆత్మ విజ్ఞానం సముపార్జనకి మీ బుద్ధినే దేశం కింద ఉపయోగించుకుని హృదయం యొక్క లోయల్లోకి ప్రవేశించు. మీ బుద్ధిని ఎట్టి పరిస్థితుల్లో మీ బుద్ధిని పాడు చేసుకోవద్దు. మనం జడాన్ని ఆరాధిస్తాం కానీ చైతన్యాన్ని ఆరాధించు. చైతన్యాన్ని ఆరాధించేవాడు ఆత్మ అవుతాడు, జడాన్ని ఆరాధించేవాడు జీవుడు అవుతాడు. జడాన్ని ఆరాధించేవాడికి జీవలక్షణాలు పెరుగుతాయి, చైతన్యాన్ని ఆరాధించేవాడికి ఆత్మానుభవం కలుగుతుంది. చైతన్యానుభవం కలుగుతూ జన్మ మరణ ప్రవాహం నుంచి విడుదల పొందుతాడు. భారత యుద్ధం నిర్ణయం అయిన తర్వాత కృష్ణుడు ద్వారక వెళ్ళిపోతాడు. ద్వారక అంటే జడాన్ని ఎలా ఆరాధిస్తాడు, చైతన్యాన్ని ఎలా ఆరాధిస్తాడు జగడానికి. అందరూ సైన్యాన్ని పంచుకుంటున్నారు, మీరు మీ సైన్యం ఏంటో మీరు మాట్లాడుతుంది ఎడ తీసుకుంటున్నారు. మనం ఓట్లు కాదు, ఈ పేటలో మనకు ఎన్ని ఓట్లు ఎన్ని పడతాయి, ఈ గ్రామంలో మనకి ఎన్ని ఓట్లు పడతాయి, ఈ సమయంలో మనకి ఎన్ని ఓట్లు పడతాయి లెక్క వేసుకుంటారు కదా ఓట్లు ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు. అలాగే సైన్యాన్ని మొత్తం దేశం అంతటో సైన్యాన్ని ఎడ తీసుకుంటున్నారు. ఇంకా అందరినీ పంచుకుంటున్నారు. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడు వాళ్ళని అడగడానికి మరి మీరు కూడా మాకు సహకారం చెయ్యాలని ద్వారకు వెళ్ళారు ఇద్దరు. కానీ ఏంటంటే ఇద్దరు ఒకేసారి వెళ్ళారు. ఆయన మంచం మీద పడుకున్నాడు స్వామి వారు, వాసుదేవ స్వామి వారు ఇద్దరు మంచం దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ అర్జునుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు దుర్యోధనుడు కృష్ణుడు యొక్క శిరస్సు దగ్గర కూర్చున్నాడు. కానీ మీరు ఇద్దరిలోంచి ఇద్దరు కూర్చుంటారో మీరు ఇద్దరిలోంచి బయటకు వచ్చాడు స్వామి వారు. ఆయనకి నిద్ర అయితే ఆయనకి నిద్ర ఉంది అనుకుంటే మనకి నిద్ర ఆత్మకి నిద్ర ఏంటి, ఆత్మకి నిద్ర ఏంటి, మనసుకి నిద్ర
దేహానికి నిద్ర కానీ ఆత్మకి నిద్ర ఏంటి, ఆత్మకి నిద్ర కనిపరిచాడు. కనిపరిచింది
సరసంగా పాదాల దగ్గర ఉన్నవాడు కనిపిస్తాడు. అర్జును కనిపించాడు కదా, దుర్యోధనుడు కనిపించాడు, రారాజు కనిపించాడు. కనిపిస్తే సరే ఇంటికి వచ్చాడు ఏమిటి అన్నాడు. ఆయన తెలియదు పరమాత్మ ఏం తెలియదు, లోక వ్యవహారం లోక వ్యవహారం నటించడం కోసం లోక వ్యవహారం మీరు ఇంటికి వచ్చారు ఏమిటి అన్నాడు. భారత యుద్ధంలో సహాయం సహకారం కోరడానికి వచ్చాము ఇద్దరూ చెప్పారు. దుర్యోధనుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు. భారత యుద్ధంలో రాబోయే భారత యుద్ధంలో మీ సహకారం కోరుతున్నాను ఆయన అన్నాడు. ఇద్దరు వచ్చాడంటే ఇద్దరికీ సహకారం చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తాను, ఎక్కడ ఉంది మన ఆందోళనలో ఇప్పుడు మనకి క్వాంటిటీ కావాలి క్వాలిటీ అక్కడ మీ ఆనాటి మొదలు ఈనాటి వరకు మానవ మనస్తత్వం అయ్యాన్ని నేను చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే ఇద్దరికీ నేను సహాయం చేస్తాను. ఏం చెప్పి ఇద్దరు వచ్చి నన్ను అడుగుతున్నారు కాబట్టి నా సైన్యం అంటూ ఒక పార్టీ, నేను ఒక పార్టీ, నేను ఒక పక్షంలో ఉంటాను, నా సైన్యం అంటూ ఒక పక్షంలో ఉంటుంది. కానీ నేను యుద్ధం చేయను, ఆయుధం చేతితో ముట్టుకోను, ఉడితే అలా కూర్చుంటాను. యుద్ధం చేయను కానీ నేను ఏ పక్షాన ఉన్నాను యుద్ధం చేయను, ఉడితే అలా వచ్చి కూర్చుంటాను, నా సైన్యం యుద్ధం చేస్తుంది అని అంచేకాదు. మీ సైన్యం కావాలా నేను కావాలి అంటే దుర్యోధనుడు అన్నాడు. నేనే ముందు వచ్చాను, నేను ముందు కోరుకుంటాను అన్నాడు. నువ్వు ఉండొచ్చావు కానీ అర్జును ముందు చూశాను, ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు కానీ నేను మొట్టమొదటి చూడటం అర్జును చూశాను. పైగా నీకు అంటే నవాలు కృష్ణుడు చెప్తాడు శాస్త్ర చూడండి వాళ్ళు చెప్పి తెలియచేట్టు అది చెప్తాడు. దుర్యోధనుడు నువ్వు పెద్దవాడు వాడు చిన్నవాడు ఉండొచ్చు ఉండొచ్చు అని నీకు కూడా వాటాయిస్తున్నాను కదా, నువ్వు చిన్నవాడిని కోరుకుంటున్నాను అంటాడు. రెండు వాటాలు వేసేసాడు స్వామి. నీకు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే నేను జడాన్ని ఆరాధిస్తున్నాను, చైతన్యాన్ని ఆరాధిస్తున్నాను. మనకి స్వామి కావాలా స్వామి తాలూకు సొత్తు కావాలా, మన స్వామి కావాలా లేకపోతే స్వామి తాలూకు సొత్తు కావాలా. స్వామి తాలూకు సొత్తు మీద ఉన్న భక్తి స్వామి మీద ఉండదు. మనకు
భగవంతుడు కల్పించిన వస్తువు మీద ఉత్యోగం మీద భగవంతుడి మీద ఉండదు. అక్కడే మనం చేరవుతున్నాం అందులో సాధనలో ఇది గమనించండి. ఇది రెండు అప్లయన్సెస్
అంటే కొంతమంది ఉంటే ఆడంబరాన్ని చూసి మీరు పైకే మెరుగులు చూసి కొడుకుంటారు. పైకే మెరుగులు చూసి మనం పెళ్ళిళ్ళు గడపడం మోసపోతాం. చాలామంది సమాజం పైపై మెరుగులు చూసి మోసపోతుంది. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఇద్దరు కోరుకోలేదా, ఇద్దరు కోరుకోండి కానీ చిన్నవాడివి ఎవరు చిన్నవాడు ఇద్దరు ఇది చెప్తున్నాడు. మీరుంటే నేను బాగా చిన్నవాడు అని చెప్పి వాడిని కోరుకుందాం అంటాడు. ఈ ఊళ్ళోళ్ళని భయం తీరే వాడి సైన్యాన్ని కోరేసుకుంటాడు. ఇంటికి ఇక్కడ ఉంది భక్తుడికి భక్తుడు కాని వాడికి లక్ష్యం ఎక్కడ కనుక చెప్తున్నాను జనమా చైతన్యం. అయితే నేను ఆయుధం పట్టని ఆయన చెప్తున్నాడు. అంటే దుర్యోధనుడికి లోపల భయం ముందు అర్జునుడికి చాయిస్ ఇస్తే కోరుకునే చాయిస్ ఇస్తాడు సైన్యాన్ని కోరుకుంటాడని. వెంటనే అర్జునుడు ఎందుకు కోరుకో అర్జున అని ముందు చెప్పాడు. వెంటనే నేను కోరుకునేమన్నాడంటే నాకు నువ్వే కావాలి నీ సైన్యం అక్కర్లేదు అన్నాడు. దుర్యోధనుడు బతికే ఉన్నాడు, అంటే తిరిగి చెప్పుకోవాలి అనుకున్నారు మనసులో ఎవరి అర్జును. ఈ ఫోల్డ్ అదే అక్కడ సెల్ఫ్ నుంచి చెప్పి మాకు సరిపోతుంది కదండి, ఈ ఫోల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై సర్వీసెస్. దుర్యోధను చాలా సంతో ఎంత సంతో చేశాడంటే ఏడు మీద కూర్చుని అర్జును ఫూల్ అనుకుంటాడు. ఈ ఫోల్ దుర్యోధను కొన్ని కోరుకుంది కానీ వేయించాడు అన్నాడు. అంటే అసలు అర్జునికి కష్టం పడుతున్నాడు. భగవంతుడు మిమ్మల్ని ఎంతో కొంత కష్టంలో గురి చేయకుండా నీకు జ్ఞానాన్ని ఇవ్వబడుతుంది. మీరు చాలా మంచి వాళ్ళని మీరు అనుకోవచ్చాం, కానీ ఎంత మంచి వాళ్ళు భగవంతుడి కష్టం గురి చేయకుండా నీకు జ్ఞానాన్ని ఇవ్వడు. అప్పుడు అర్జునుడితో అంటాడు, వేరే అమ్మాయి ఇక్కడ ఎందుకు నిన్నెందుకు కోరుకున్నారా నువ్వు? నేను యుద్ధం చేయనని చెప్తున్నాను కదా, నా సైన్యం ఇంత సైన్యం వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారని చెప్తున్నాను కదా, వాళ్ళ ఆయుధం పట్టనని చెప్తున్నాను కదా. అంటే అన్నాడు, నువ్వు ఆయుధం పట్టకపోయినా నా రథం పాల్కోవాలని ఉద్దేశమే కోరుకున్నాను. కృష్ణుడు పార్థుడికి రథం తోడాడు, మరి పార్థ సారథి అంటాడు భవిష్యత్తులో, ఆ గౌరవం నాకు చాలు, నా రథం కోరితే నేను పార్థ సారథి. అదే నీ పేరు పక్కన నా పేరు కూడా కలుపుతారు, ఆ గౌరవం కోసం నేను కోరుకుని యుద్ధం చేయపోయినా అని చైతన్యాన్ని ముందు పెట్టుకుంటున్నాడు. ఎవరు వాళ్ళ అన్నీ తీసుకోండి, జడాన్ని ఎవరు పెట్టుకుంటున్నాడు, దుర్యోధను ముందు పెట్టుకుంటున్నాడు, చైతన్యాన్ని ముందు పెట్టుకుంటున్నాడు, పార్థ సారథి. ఇప్పుడు నీ నుంచి లోకాన్ని పురుస్తుంది పార్థుడికి సారథి. ఆ గౌరవం నాకు చాలు నా జీవితానికి, చరిత్ర పుట్టడంలో ఈ గౌరవం నాకు చాలు, నాకు బండి తోడు నా గుర్రం తోడు యుద్ధం చేయక్కడు, నా గుర్రం తోడితే సరిపోతుంది. చరిత్ర పుట్టడంలో పార్థసారణ ఉన్నాడు కృష్ణుడి పరమాత్మని, అంతకంటే గౌరవం నాకేం కాదు, ఆ గౌరవమే చాలని ఉన్నాడు. అందుకే నువ్వు ఎప్పుడైనా నిర్దాసులకి చిత్రికంలో చూడండి పార్థసారణి కోవులని, నీకు నిర్దాసుల చిత్రికంలో పార్థసారణి కోవులని ఇప్పుడు కూడా కోవులండి. అంటే అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత భక్తి ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో, మనకు కూడా అంత గౌరవం ఉంటే మనకు కూడా ఇది సారదే గౌరవం. కృష్ణుడు మనకు మన జీవితానికి కూడా కృష్ణుడు సారదు, ఆ గౌరవం మనకు ఉంటుంది. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడి ఎందు మనపై ఇంత గౌరవం లేనప్పుడు, భగవంతుడి ఎందు మనకు గౌరవం లేనప్పుడు, భగవంతు యొక్క వాక్యంది గౌరవం లేనప్పుడు, భగవంతుడి సాధారణ కూడా మనకు ఆశ్రయించాలని బుద్ధి కలగదు. ఎవరికైతే భగవంతుని మీద గౌరవం ఉందో, ఎవరికైతే భగవంతుని మాట మీద గౌరవం ఉందో, వాళ్ళకి భగవంతుని పాదాలని ఆశ్రయించాలనుకుంటున్నా, కానీ ఆ మాట ఎందుకు గౌరవం లేని వాడికి పాదాలను కూడా వాడు ఆశ్రయించడు. పద్యంలో ఏం చెప్పాడు, యుద్ధం చేయకపోయినా నా రథాన్ని రోజు పార్థసారణాన్ని పిలుస్తారు, మీ దీకుని మీ పేరు పక్కన నా పేరు పోవాలంటే నా జీవితానికి అది చాలు అన్నాడు. అది చైతన్యాన్ని పక్కన పెట్టుకుంటున్నాడు గౌరవం అర్జునుడు. దుర్యోధను జలాన్ని పక్కన దుర్యోధను విశ్వేశ్వరు కోరి అప్పుడు ఏమన్నాడంటే నాకు ఏం అక్కడ అంటే మళ్ళీ అర్జునుడు ఉడితే అలా చూపిస్తాడు కూడా, మీరు కోరుకోవడం మానేసి ఉంటారు, సైన్యాన్ని కోరుకోవడం మంచిది అని మనం చెప్పకుండా చెప్పడం అర్జునుడు. కానీ ఆ టెస్ట్లో కూడా ఆయన ఫెయిల్ అవ్వలేదు. అక్కడ నీ సైన్యం అక్కర్లేదు, అప్పుడు దుర్యోధను గంటి మీద నీ సైన్యం అనుసారన్నాడు. అప్పుడు నీ సైన్యం యుద్ధం చేస్తాడు, ఇదే నీ సైన్యం ఉంచాలన్నాడు. ఆ సమస్య ఎలా పరిష్కారం అయిపోయింది అంటే నేను అర్థం కాదు. భక్తుడు ఏం కోరుకుంటాడు, భక్తుడికి కావాల్సింది చేసింది, భక్తుడు కాని వాడికి కావాల్సింది ప్రకృతి జడం. విశ్వామిత్రుడు అంటే వాడు వచ్చి రామచంద్రమూర్తిని ప్రాంతించమంటున్నాడు. అంటే ఒకసారి మనకి ఇంకేతం ఒకసారి తత్వం మనకు దశల బుద్ధి మనం పంపుదామనేటువంటి బుద్ధి నేను వస్తాను నా సైన్యం వస్తాను అంటున్నాడు. ఏ విధంగా సైన్యాన్ని కోరుకున్నట్టు నేను నా సైన్యం వస్తుంది నేను వస్తాను అంటున్నాడు విశ్వామిత్రుడితో. అంటే రామచంద్రమూర్తి ఏదో ఒక మంచి చైతానికి అతను రాక్షస సంహారం దశరథుడు చేస్తాడు, విశ్వామిత్రుడే చేయగలి. కానీ రాముడి యొక్క రాముడి కళ్యాణం జరిపించడం కోసం, రాముడి యొక్క హితవతేరి, రాముడి యొక్క రాముడికి మంచి చేయడానికే ఈ నెపం మీద పంపించమంటున్నాడు. కానీ అతనికి పంపించాలని చెబుతుండే, కానీ కొంతమందికి వాళ్ళని తెలియకపోయినా పెద్దలు చెప్తే వింటారు, కొంతమంది వాళ్ళు తెలియకపోయినా పెద్దలు చెబితే వింటారు, కొంతమంది వాళ్ళకి తెలియదు పెద్దలు చెబితే వినరు. కుదిరిలో అంతా ఉంటారు, పెళ్లి కొడుకు చాలా మంచివాడు ఉంది, ఆస్తి ఉంది, చదువు ఉంది, ఉద్యోగం చేస్తున్నాడు, అందంగా ఉంటాడు, కుటుంబం మంచిది, అన్నీ బాగున్నాయి, కానీ రెండో తేడా ఉంటారు. ఆ రెండు తేడా ఏంటంటే వాడికి ఏది చెప్పదండి ఇతరులు చెప్తే వెళ్ళిపోవాలి. ఆ రెండు చెప్పించి మిగతా అన్ని బాగానున్నా ఆస్తి ఉంది, చదువు ఉంది, ఉద్యోగం చేసుకుంది, ఆ రెండు చోడాలు పాడైపోతాడు. వీళ్ళ అమ్మ ఇళ్ళకి నరకమని చేసినప్పుడు ఆ రెండు చాలు. కొంతమంది వాళ్ళకి తెలియకపోయి పెద్దలు చెబితే వింటారు, ఇదే వాళ్ళకి జీవితానుభవంతో చెప్తారు వయోవృద్ధులు, వాళ్ళు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు, వాళ్ళ జీవితానుభవంతో చెప్తారు. అప్పుడు వశిష్ఠుడు తెలిసి అంటాడు, వసుడ విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి ఒక మంచి చైతన్యం వచ్చాడు, కానీ రాముని పంపడానికి నీకు మోక్ష వచ్చినంత పొలం వచ్చాను, రాముడు పంపితే వెళ్ళిపోతాడని ఏం సందేహం లేదు. రాముడికి అపకారం ఏమి జరగదు, విశ్వామిత్రుడికి ఎవరనుకుంటున్నావు మహర్షి? వారి సమక్షంలో ఉండగా రామచంద్రమూర్తికి అపకారం జరుగుతుందా అని అంటాడు వశిష్ఠ. విశ్వామిత్రుడు అంటే ఎవడు? విశ్వానికి మిత్రుడు. రామచంద్రమూర్తి అక్కర్లేదు, నీ సైన్యం అక్కర్లేదు. ఆయన చాలు రాక్షసంహారం చేయటానికి, ఎన్నిగాలు చేయటానికి, ఏదో గౌరవం రామచంద్రమూర్తి చెబుతానికి, ఏదో ధర్మం ప్రకారం ఆయన అవతార పురుషు వచ్చాడు కాబట్టి అవతారానికి ఆ గౌరవం ఇవ్వడం కోసం చేస్తున్నాడు. రాక్షసంహారం విశ్వామిత్రుని చేయడా? సృష్టిని ప్రతి సృష్టి చేసింది వాడు. అంటే అతను దశ ఇంటికి నేను ఎందుకు చేసినంటే దశలోదానం చేయకపోయినా వశిష్ఠుడి మాటలను వెంటనే చల్లబడిపోయి అప్పుడు రామలక్ష్మణుని పిలిచి పిలిపించి పంపిస్తాడు వాళ్ళ. తర్వాత రామచంద్రమూర్తిని వివాహం చేసి తీసుకొస్తాడు. ఎవరు విషయం అది ఏరే దాకా ఎందుకు నేను ఎందుకు చేస్తున్నానంటే ఒకసారి మనకు తెలియకపోయినా పెద్దలు చెప్పింది కొన్ని వింటారు, పెద్దలు చెప్పింది కొన్ని వింటారు కొంచెం. అంటే వయోవృద్ధిలో మనం వాళ్ళు ఎంత జీవితాలను ఎందుకు చెప్తారు? అప్పుడు ప్రపంచాన్ని బయట ప్రపంచాన్ని మర్చిపోయిన వాడు సాధనలో సక్సెస్ అవుతాడు. మీరు మాయించి మామిడిపడ రోజులు కదా శంకరసం తెలిసినారనుకోండి, మీరు వాళ్ళు ఇష్టమైన వస్తువు తెలిసినారనుకోండి, పక్కన ఎవడైనా కౌలు చేసినా మీకు ఇంకా వినపడదు. మీ లోపలను గుణాలు జ్ఞాపకం రావు, మీకు బయట నుంచి ఎవరైనా క్యాచేసినా వినపడదు. ఇంచేదాన్ని మామిడి పండు రాస్తాను దుర్రుకుంటూ ఉంటాను. మీకు ఇప్పుడు బయట ప్రపంచం తెలియదు, లోపల ప్రపంచం తెలియదు. సాధకుల యొక్క జీవితం అక్కడ దక్షలేదు. ఆ సాధనలో ప్రేమగా ఉండి, ఆ సాధన ఏమి ఇష్టంగా ఉండి, ఆ పొందవలసిన వస్తువులు పొందాలి అనేటువంటి తపనతోటి వాడు సాధన చేస్తుంటే వాడికి లోపల ప్రపంచం జరిగినట్టు బయట ప్రపంచంతో ఉండటం. వాడికి నిద్రలు జ్ఞాపకం రావడానికి విరోధుడు జ్ఞాపకం రావటం. ఎవరో జ్ఞాపకం ఉండదు, బయట లోపలతో సంబంధం లేదు, అట్లా వాడు లోపల లోపల కూడా అసూయ చూడడం కూడా సంబంధం లేదు. భారతంలో మాట మళ్ళీ జ్ఞాపకం, ముసలధర్మం వచ్చిన వాడికి సౌందర్యం నశిస్తుంది, అసూయ ఉన్న వాడికి ధర్మం నశిస్తుంది. వాడికి ధర్మం అక్కర్లేదు, ఇంకా అసూయ ఉన్న వాడికి ఆ ధర్మం ఆధారంగా శిక్షణ ఉండదు. అసూయ వాడికి ధర్మం ఆధారంగా శిక్షణ ఉండదు. ధర్మం ఉన్నవాడికి అన్నీ నశిస్తాయి, ధర్మం ఉన్నవాడికి అన్నీ నశిస్తాయి. వీడు భక్తుడా, వీడు భక్తుడు కాదని చెప్పడానికి భక్తుడు కాని వాడు బయట సపోర్ట్ అక్కర్లేదు. అసలు వాడు బయట సపోర్ట్ మీద ఆధారపడడం లేదు. వాడు భక్తుడే కాదు, వాడు సైతాన్ని భక్తుడు కాదు, వాడు దేవుడు భక్తుడు కాదన్నాడు భారతంలో. బయట సపోర్ట్లు వారు ఉన్నారు, వారు మమ్మల్ని చూస్తారు, వీరు మమ్మల్ని చూస్తారు, వీరు మాకు అన్నం లేదు, వీరికి అన్నం లేదు, వారు అన్నం లేదు, ఇలా లెక్క అన్నం చూసుకునే వాడు వాడు భక్తుడు కాదు అయ్యా. బయట లోకాన్ని చూసి వీరు మాకు వీరు అన్నం లేదు, వారు అన్నం లేదు, వీరు అన్నం లేదు, నేను కూడా మాకెందుకని ఈ సపోర్ట్ల మీద ఆధారపడిన వాళ్ళు వాడు భక్తుడా? భగవంతుడి మీద ఆధారపడ భగవంతుడే సర్వస్వం నియమించేవాడు భక్తుడు కానీ బయట భౌతికమైన సపోర్ట్ల మీద ఆధారపడిన వాడు భక్తుడే కాదు. నువ్వు ఏ రంగంలో అభివృద్ధిలోకి వస్తున్నప్పటికీ, ఏ రంగంలో నువ్వు పూజింపబడుతున్నప్పటికీ వెంటనే నేను అసూయ పడేవాడు ఎక్కువ ఉంటారు. భారతంలో చెప్పాడు అసూయ గురించి, ఆ అసూయను నిరంగా భావగణం పొందాలంటే అసూయను కూడా భరించవయ్యా. ఈ భక్తుడా ఓ సాధకుడా అంటాడు వ్యాసుడు. భగవంతుడు పొందుదామనుకుంటున్నాడు, వారు చూసినా నశీపడుతున్నారు, వీరు చూసినా నశీపడుతున్నారు, ఏడుస్తూ కూర్చోవు, అది కూడా ఏడుస్తూ కూర్చోవు, భరించడం నేర్చుకో. వేర్ ఇన్సల్ట్ వేర్ ఇంజరీ దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన, వేర్ ఎన్వీ వేర్ జెలసీ వేర్ ఇన్సల్ట్ దట్ ఈస్ ఆల్సో హైయెస్ట్ సాధన, అది భరించడం నేర్చుకోవాలంటాడు వ్యాసు. ఆ ముసలివాడు ఎన్ని మాటలు చెప్పించాడు మన కోసం. అందుకే ఆయన నారాయణుడే కానీ చేతులు మధ్య ముందే చేతులు ఉన్నాయని చెప్తాడు. కొంతమంది చెప్పిన మాట అలా పోషించుకుంటారు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ. శంకరాచార్య వారు తల్లి అంత్యక్రియలు చేయడానికి కలగలిగినప్పుడు ఎవరు నొప్పి ఇవ్వలేదు, కత్తిలు ఇవ్వలేదు. అంటే అది ధర్మశాస్త్రం పెట్టారు, అంటే సన్యాసి తల్లికి దహనం చేయకూడదని. అనేమంటాడంటే నేను మాట ఇచ్చాను, నా తల్లికి నేను సేవ చేయలేదు, ఆవిడ కోరింది ఒకటే, నా చేతితో దహనం చేయను, అంతకు తప్పించి నేను ఆవిడ సేవ చేయలేదు. ఆ కోరిక నేను నెరవేర్చాలి, నువ్వు మాట ఇచ్చాను కాబట్టి నీ ధర్మాధర్మం ఇచ్చక్ష ఇక్కడ తీసుకురావాలి. అయ్యా నేను చేస్తానంటే మీ కట్టలో కూడా నేను ఇచ్చకూడదు. ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ అర్జి బొమ్మలు తీసి అర్జి బొమ్మల మీద తల్లి శవం పెట్టి కుడిచేతితో నిప్పుని సృష్టించి వాళ్ళు దేవుడా అని ఆయన కుడిచేతితో నిప్పుని అర్జి బొమ్మలు గంధించి నా అర్జి బొమ్మలు తొందరగా కాలతాయా, నువ్వు అర్జు దేవుడా నా తల్లి యొక్క శవాన్ని నువ్వు కలుపుకో అని ప్రార్థించి ఆ తల్లి శవాన్ని దహనం చేశాడు ఆచార్యోత్సవాన్ని. వాళ్ళదేం సేవ చేయలేదు అని ఒకే ఒక్క మాట ఇచ్చాను అని ఆ మాట పోషించుకోవడానికి వాడు ఎంతమంది కాదు, మీరు గ్రామానికి ఇరవయ్యాడు, కుటుంబానికి ఇరవై అయ్యాడు. అయితే ఇవ్వగా ఇఫ్ యు వాంట్ గాడ్ అండ్ గాడ్ అలోన్, If you want truth and truth to them, this world means to listen. మీరు మాయ చేసి శారీరక వ్యాయామం వల్ల దేవుని పొందుదామని చూడకండి, మీరు హృదయాన్ని చూస్తాడు భగవంతుడు. మీరు ప్రాణాయామం చేయొచ్చు, మంచిదే కాదంటలేదు, లేదా ఇంకో సాధన చేయొచ్చు, ఇంకో సాధన కాదు. మీ హృదయంలో ఏముంది? మీరు మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు, పనిచేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు మీ హృదయంలో ఏముంది? ఏ ఉద్దేశంతో మీరు ఆ మాట మాట్లాడుతున్నారు అనే హృదయాన్ని చూసే మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రసాదిస్తాడు, ఆ సద్బుద్ధి ప్రసాదిస్తాడు, ఆ సహృద్ధి ప్రసాదిస్తాడు. కానీ నారాయణుడు మీ యొక్క చేష్టలకు మోసపోయేటంత అమాయకుడు కాదు నారాయణుడు. స్వతంత్ర మహర్షి అంటాడు, యోగం ఇంటికి పోయా, నీ ఆత్మ ఏమన్నావు కదా, యోగం ఇంటుంది, యోగం ఇంటి సంగమంటే నీ చిత్తవృత్తిని నిరోధించడానికి, నీ చిత్తవృత్తిని తొలగించుకోవడానికి యోగం యొక్క ప్రయోజనం. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధ అంటే తలంపు ఎలా వస్తుంది, చిత్తవృత్తి వాసన ఎలా వస్తుందంటే చిత్తవృత్తి రూపంలో వస్తుంది. ఆ చిత్తవృత్తిని నిరోధించడం యోగం యొక్క ప్రయోజనం. యోగం అంటే కేవలం కుర్చీలు మామూలుగా ముందిరు చేయడం ఈ కాదు, వాకింగ్ యోగం కాదు. వాకింగ్ అనేది అంటే శారీరకానికి, శరీరానికి, ఆరోగ్యానికి వస్తుంది మంచిదని. యోగం అంటే నీ దేవ తలంపు వస్తుంది, నీ మనసుని బాహ్యముఖం చేసే తలంపు ఏదో వస్తుంది, ఆ తలంపు వచ్చేది నీ మనసు బాహ్యముఖం అవుతుంది. ఆ వృత్తిని నిరోధించడం యోగం అంటే ఏ తలంపులు అయితే నేను బాహ్యముఖానికి చేస్తున్నాయో, బాహ్యముఖానికి చేస్తున్నా, ఏ తలంపులు అయితే నేను స్వరూపానికి దూరం చేస్తున్నాయో, ఆ తలంపు నిరోధించడమే యోగం యొక్క లక్ష్యం. అందుకని నడవటం యోగం కాదు, కూర్చోవడం యోగం కాదు, అది చూసుకోలేదు. చిత్తవృత్తిని నిరోధించడమే యోగం యొక్క ప్రయోజనం. యోగం అంతగా పుట్టబడింది. మీరు చిత్తవృత్తి నిరోధించకపోతే మీరు తోకం సరిపోదు, బరువు సరిపోదు, మీ హృదయం డబ్బు వెళ్ళదు. మీరు ఏ తలంపు వస్తే ఆ తలంపుని సాటిస్ఫై చేయకూడదు. ఆ తలంపుని సాటిస్ఫై చేయకుండా ఆ తలంపుని కనుక నువ్వు నిరోధిస్తూ ఉంటే నిజానికి మనోబలం పెరుగుతుంది, మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అంటే మనస్సు తన ప్రవాహానికి ఎదురెదగలదు. అంటే చేత ఏదైతే నీటికి ఎదురిస్తుందో అదే మనస్సు కూడా తన ప్రవాహానికి ఎదురీది, తన మూలంలో ఐక్యమవుతుంది. అదే యోగం యొక్క ప్రమాణం, యోగం యొక్క లక్ష్యం. చేప ఎగిరించి మూలంగా వెళ్ళిపోతుంది, ప్రవాహానికి ఎగిరించి అలవాటు ఉన్న న్యాచురల్గా చేపకి. అదేవిధంగా యోగంలో ప్రయోజనం ఏంటంటే మనో ప్రవాహానికి ఎగిరించడం నేర్చుకుంటుంది మనసు. మనో ప్రవాహానికి ఎప్పుడైతే ఎగిరిస్తుంది అది దాని మూలంలో కలిగి దాని మూలంలోనే ఇస్తాడు అన్నాడు. చేప ఏదైనా అయితే ప్రవాహానికి ఎగిరిస్తుందో అలాగే నువ్వు ఎదురెత్తడానికి, అంటే నువ్వు నీ మనస్సు యొక్క ప్రవాహానికి ఎదురెత్తడానికి యోగం అయ్యా, అది యోగం యొక్క ప్రయోజనం అదే అంటాడు పతంజలి. పతంజలి యోగ సూత్రాల శరీరానికి, మనస్సుకి, ఇంద్రియాలకి క్రమశిక్షణ ఏర్పడాయి. కారు ఎప్పుడు స్పీడ్గా వెళ్తుంది? కారు కండిషన్లో ఉన్నప్పుడు స్పీడ్గా వెళ్తుంది. కారు కండిషన్లో నేను కారు స్పీడ్గా వెళ్ళేది. అదేవిధంగా నీ మనస్సు, నీ ఇంద్రియాలు, తర్వాత నీ శరీరం కండిషన్లో ఉన్నప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతావు. అంటే నీ ఇంద్రియాలని, మనస్సుని, శరీరాన్ని కండిషన్లో పెట్టేది యోగం. జపం చేయగా చేయగా జ్ఞానస్థితి కలుగుతుంది. అంటే ఈ జప జ్ఞానం ఏం చేస్తాయంటే నీ మనసు లోటింపు కలుగజేస్తాయి. మనసు ఎక్కడైతే వదిలేస్తుందో అక్కడ తీసి అక్కడ తీసుకెళ్లి జీవిస్తాయి జప జ్ఞానములు. అంటే జప జ్ఞానము విడిచిపెట్టద్దు. ధర్మాన్ని ఆచరించమని పెద్దలు చెప్తారు. ఆ వస్తువు అనుభవం కోసం ధర్మాన్ని కూడా విడిచిపెట్టిన వాడు ఉన్నారు. ధర్మం యొక్క సపోర్ట్ని కూడా తీసి పక్కన పెట్టి ఆత్మానుభవం పొందిన వాడు ఉన్నారు. కానీ జపం చేయగా చేయగా, ధ్యానం చేయగా 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 ఆ మనస్సు లోపలికి ఉపసంహరించబడుతుంది. మనసు లోపలికి ఉపసంహరించబడుతుంది. ఎక్కడ ఉపసంహరించబడుతుంది? ఉపసంహరించబడుతుంది. విచిద్రవుతుంది మనస్సు, విచిద్రవుతుంది, విచిద్రవుతుంది, విచిద్రవుతుంది. ఎక్కడంటే లోపల ఎక్కడైతే ఆ సంతోషం ఉన్నాయి, ఎక్కడ లేదో ఎంత లోతులు ఉందో అక్కడ వరకు వెళ్ళి మనసు విచిద్రవుతుందా. ఈ లోపల ఏదైనా ఆకర్షణ గురి, ఏదైనా ఆకర్షణ గురవుతాయో అక్కడ వెళ్ళే వరకు నువ్వు జపధ్యానం విడిచిపెట్టడం అంటే ఈ ఆకర్షణ నుంచి రక్షించేది కూడా జపధ్యానం. కానీ చెయ్యి జపధ్యానం చెయ్యి, నన్ను కూడా స్మరించుకుంటూ చెయ్యి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు అనుకుంటున్నావు. నువ్వు చెయ్యి జపధ్యానం చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి, నన్ను కూడా రిమెంబరెన్స్లో పెట్టుకుని నువ్వు చెయ్యవయ్యా, నన్ను కూడా రిమెంబరెన్స్లో పెట్టుకుని నువ్వు చెయ్యవయ్యా. నిరంతరం స్మరించు బాగుంటుంది. ఉదయం స్మరించాను కదా మధ్యాహ్నం ఇంటికండి, ఉదయం భోజనం చేశాను కదా సాయంత్రం ఎవరు భోజనం మారుతున్నారండి, సాపాటు ఎవరు మారుతున్నారు. నిరంతరము స్మరించి జీవితం పొడిగిన స్మరించు, చివరి శ్వాస వరకు స్మరించు. అందుకే నిన్నే కదండి శనివారం నేను అనుకున్నాం కదండి మళ్ళీ మళ్ళీ ఇవాడు ఇవాడే స్మరిస్తామనుకోవద్దు. నువ్వు నీ లోపల అవిద్య, నీ లోపల అజ్ఞానం, నీ లోపల దశ బయటికి వచ్చి కాదు మూడు అయ్యే వరకు స్మరించు. నిరంతరము స్మరించు, ఆల్వేజ్ రిమెంబర్ జీవితం పొడిగిన నీ శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు స్మరించు. నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పవిత్రుడు అవుతావు. మన అందరికీ కావస్తా అంటే భయం, వెళ్ళిపోతా అంటే భయం, అదే కారణం, భయానికి కారణం ఉంటుంది. మనం మరణించిన తర్వాత కూడా ప్రయాణం ఉంటుంది, కానీ ఆ డెస్టినేషన్ మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఆ తెలియకపోవటంలో మనం భయం వేస్తాం. మన అందరికీ దీనివాళ్ళ ఇక్కడ వచ్చాం, బగ్గేశ్వరం వచ్చాం, బగ్గేశ్వరి వెళ్తామని చూస్తాను. అలాగే శరీరం మరణించిన తర్వాత కూడా జీవుడు ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణం చేసినప్పుడు మన డెస్టినేషన్ లో మనకు తెలియదు, అప్పుడు మనం భయం కలదు. ఈ పోలీసు వాళ్ళు వచ్చి మన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, మనం ఎక్కడ తీసుకెళ్తున్నారో మనకి తెలియాలనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎక్కడ తీసుకుపోతున్నారో ఎక్కడ తీసుకుపోతున్నారో అనుకుంటుంది అనుకుంటాం. అలాగే శరీరం చనిపోయేప్పుడు జీవుని తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో డెస్టినేషన్ మనకి తెలియదు, అంచేది మనం భయం కలుగుతుంది. అది మరణం అంటే భయం అక్కర్లేదు, జీవితం ఒక భాగం లేదు. గొప్ప మంత్రం అయ్యా, ఓంకారం ఉంది, నారాయణ మంత్రం ఉంది, శివ మంత్రం ఉంది, వాసుదేవ మాన్య మంత్రాలు, ఆత్మ కూడా గొప్ప మంత్రం, ఈ లోపల మంత్రం అది. ఈ మంత్రాలన్నీ అక్కడికి తీసుకెళ్తున్నాయి, ఎక్కడికి ఆత్మాన్ని ఉండదు, ఆ మంత్రాలన్నీ అక్కడికి తీసుకెళ్తున్నాయి. ఈ లోపల చైతన్య వస్తువు దగ్గరికి అయ్యా, ఈ మంత్రాలన్నీ మీ దగ్గర తీసుకెళ్ళేది అక్కడికి, అక్కడికి తీసుకెళ్తాం. ఆత్మే గొప్ప మంత్రం, ఆత్మే ఈ లోపల ఆత్మే చైతన్యమే గొప్ప మంత్రం అయ్యా. అది లోపల జపం చేస్తూనే ఉంటుంది, ఎవరు లోపల ఆత్మ చైతన్య లోపల జపం చేస్తూనే ఉంటుంది. అది జపం చేస్తామన్న సంగతి ఆ జపాన్ని గ్రహిస్తే ఈ జపాలు అక్కర్లేదు, అది గ్రహింపు నీకు రావటం లేదు. ఆత్మ చూసి జపం నీకు గ్రహింపు రావటం లేదు, అంచేది నేను నామ జపం చేయకుండా. కొంతమంది భక్తి ఎంత దూరం తీసుకెళ్ళారంటే, మాకు అసలు ముక్తి అక్కర్లేదు, భక్తి చాలని చెప్పిన భక్తులు ఉన్నారు. మాకు ముక్తి అక్కర్లేదు, భక్తి చాలు, అలా ముక్తి గొప్పదైతే అది ఉండొచ్చు, నాకు భక్తి కాదు ముక్తి అక్కర్లేదు అని చెప్పినటువంటి భక్తులు కూడా ఉన్నారు. అంటే ముక్తి కంటే కూడా భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే భక్తి లేకుండా వాసన నశించడం, భక్తి లేకుండా మనస్సు చల్లబడదు. ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించకుండా మనస్సు చల్లబడదు, ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించకుండా మనం పవిత్రులం కాలేదు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వ్యవహారంలో నమ్రత ఉండాలి, మాటలో నమ్రత ఉండాలి, చేతలో నమ్రత ఉండాలి. నమ్రతను విడిచిపెట్టకూడదు, వినయాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఎవరైనా ఉద్యోగపరిచినా ఉద్యోగపడకుండా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. బహు జాగ్రత్తగా ఉన్నవాడికి కానీ ఈ ఆత్మసాక్షాత్కారం ఆత్మ జ్ఞానం సాధ్యం కాదు. మన భగవంతుడికి దూరంగా ఉన్న ప్రపంచానికి దగ్గరగా ఉన్నాం. ద్వైతం వల్ల భయం వస్తుంది, ద్వైతం వల్ల ఐశ్వర్యం వస్తుంది, ద్వైతం వల్ల దుఃఖం వస్తుంది, ద్వైతం వల్ల నీరు బుద్ధి వస్తుంది. అన్ని అనర్థాలకి ద్వైతే కారణం. ఈ ద్వైతం మనం జపం చేయగలిగే మీరు ద్వైత ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోతుంది, అది జపం యొక్క ప్రయోజనం. ఈ జపం చేయడం కూడా ద్వైతమే, కానీ ఇది అద్వైత స్థితి కలగజేసి అద్వైతానుభవం కలగజేస్తుంది. అంటే ఫిజికల్ లక్ష్యం కానీ మెంటల్ లక్ష్యం ఎలా ఉంటుందో తెలియని భక్తులు అనేక మంది ఉన్నారు. చేసి పూజ యాంత్రికంగా ఉంటుంది, జపం కూడా యాంత్రికంగా ఉంటుంది, లోపల స్పందనే ఉండదు. జపం యాంత్రికంగా చేసే వాడికి లోపల స్పందన లేదు. ఏ నామానికి మీరు జపిస్తున్నాడు దాని మీద గౌరవం లేని వాడికి, ప్రీతి లేని వాడికి, వాడు చెడు శారీరక జీవితం విడిచిపెట్టి ఫిజికల్ లైఫ్ విడిచిపెట్టి మెంటల్ లైఫ్ కూడా వాడు వెళ్ళలేదు, యాంత్రికంగా చేసేవాడు. భగవంతుడు అంటాడు, నువ్వు ఎంత తెలియగలవాడైనా, నువ్వు ఎంత ప్రయోజకులైనా నా పాదాలను ఆశ్రయించకుండా మీరు మాయను గుణించలేరు. వాసుదేవుడు అంటాడు గీతలో, మీరు ఎంత తెలియగలవాడైనా నేను పెద్ద సాధన చేసేస్తున్నాను మీరు అనుకున్నప్పటికీ నా పాదాలను ఆశ్రయించకుండా నా మాయను గుణించలేరు. ఆత్మ జపం చేస్తానండి లోపల, అది సహజంగా చేస్తాండి, అనుకోట సహజంగా జప నేను వండుకుని వరకు కల్పించుకుని ఏదో నామాన్ని రూపాన్ని కల్పించుకుని నువ్వు జపించింది ఏదో దేవతా పురుషుని ఆశ్రయించి నువ్వు జపించింది నువ్వు ప్రయత్నపూర్వకంగా చెయ్యి నేర్పి ఎఫర్ట్ ప్రయత్నం చెయ్యి ప్రయత్నం చెయ్యి ప్రయత్నమైన స్థితిని అందుకున్న వరకు ప్రయత్నం చెయ్యి ఇది సిద్ధాంతం. మనం అనేటువంటి సర్వస్వం సహజస్థితి కానీ మనకు వచ్చే తలంపులు మనకు వచ్చే కోరికలు మనకు వచ్చే మైండ్కి వచ్చే వాడ్రిమ్ ఇవన్నీ అసహజము ఇవన్నీ కృత్రిము ఇవన్నీ కలిపి కాలం ఉన్న కాలం మానవుడు కష్టాల నుంచి బయటకు రాలేదు. వాడు ఎంత ఐశ్వర్యవంతు వాడు ఎంత విద్యావంతుడైనా వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా వాడు కల్పితాల్లో జీవిస్తున్న మనసు కల్పిస్తుంది వాడు కల్పితాల్లో జీవిస్తున్నంత కాలం అసలు వస్తువులతో జీవిస్తున్నంత కాలం కలిపి కానీ సహజంగా ఉండే వస్తువులు వాడికి అందదు. అంటే చట్టవృత్తి ఎలా ఉంటుందో చెప్పమంటారని చట్టవృత్తి ఈ మధ్య నేను కోరడం చెప్తున్నా. అంటే ఆక్షేపం కోసం నేను చెబుతాను, నేను అనుభవం కోసం చెప్తున్నాను. మనం పనికొచ్చే విషయాన్ని మర్చిపోతాను, పనికిరాని జ్ఞాపకం పెట్టుకున్న వారిని ఆ కోడలు చెప్తున్నాను. కాదు పిల్లలకి కొత్తగా అత్తగారు ఆయన ఎక్కువ బాధలు పెట్టిన లక్ష్మి, కానీ భర్తంత బాధలు పెట్టలే లక్ష్మి. ఇద్దరు బాధ పెడితే అప్పుడు డైవర్స్ అయిపోయింది అమ్మాయి, అత్తగారు బాధ పెట్టి భర్త బాధ పెడితే అమ్మాయి కట్టుకోలేదు పాపం. ఏ సత్తు జరిగినట్టు చట్టుకుంటుంది వాడు వేరే ఎవరు నేర్చాడు, వేరెవో జీవనకి వేరెవో లైఫ్ డివైస్ వేరెవో రాంగ్ థింకింగ్ అక్కడ చెప్పింది నాకు మధ్య ఆవిడ పెళ్ళైన కొత్తలో ఎక్కువ బాధ పెట్టింది లక్ష్మి. తర్వాత మీరు ఏ ఏ ఉద్యోగం చేసుకోవడం వేరు కాపురం వేరుపాటు కాపురం ఉన్నాక ఇప్పుడు అత్తగారు చూడటానికి వచ్చింది లక్ష్మి. అన్నం వండించినట్టు కూరలు వండించిన లక్షండి, మామిడి పండు వేసిన లక్షణం, దాని మీద టెంట కారాసేసి నానుకారు, ఆ టెంటలో ఉన్న రసం తీసేసుకుంటారా టెంట కూడా నానుకారు. దానికి ఒక ఊరించిన ఉదాహరణ చెప్పాడు, కొంతమంది మామిడి టెంకలో రసం పోయిన తర్వాత కూడా మామిడి పండు మీద పీచి మీద మామిడి టెంట మీద నానుతారో, కొంతమంది చర్చి వరకు ప్రాణం పోయే టైంలో కూడా నారాయణ స్మరణ మీద లోకాన్ని నానుతానే ఉంటారని నాకైతే వన్ రోజు నాకే లోకాన్ని ఇంకన్నాడు నాకు చచ్చిపోతాము సిద్ధంగా ఉన్నది ఐదు నిమిషాలైన లోకాన్ని నాకటం మాట్లాడి మనం రోజైనా అలవాటు యొక్క వేగం ఉంటాడు. ఎన్నీ నాకుతాం లోకాన్ని, ఏ టెంకలో రసం చూసేసుకుంటాం, ఏ టెంకలో రసం లేదని చూసేప్పుడు నాకు పెద్ద ప్రయోజనం ఏంటి? నాకు తెలిసిన లోకాన్ని ఆ మరణించే తెలియదు నారాయణ స్మరణ ఉండాలి కదా. సరే పాపం దూరం తిరిగేసి అది పప్పులు చేరాన తిరిగేసి ఇది మధ్య వరకు వస్తాడు, అప్పుడు దాంట్ వచ్చినట్లు నాకు తిరిగేది వస్తాడని ఇది అంత బాధ పెట్టిందని అవి ఏం చేసినట్టు మనకుండా ఇష్టమని బయట లాగేశాడు. అదే చిత్తవృత్తి ఏ పక్కన చెప్తుంది ఆ మామిడి పండు బయటకు లాగేశాను అండి. ఒకవేళ మామిడి పండు తినేస్తున్నప్పుడు నన్ను బాధ పెట్టిన ఎవరికి ఏదో మా మీద అన్నం పెడతాం మామిడి పండు కూడా ఇంటికి ఎవరికి అని మామిడి పండు లాగేశాయని చెప్పింది ఆవిడ. వచ్చి ఇంటీరియర్ ఎక్కడ జరిగిందంటే నేను గుర్తులేదండి, ఆ మామిడి పండు లాగేశాను చెప్పింది. కాబట్టి ఆవిడేం మాట్లాడారు మామిడి తినేసింది అని ఈ చెప్పబడి ఎప్పుడో జరిగిన సంఘటన, ఎప్పుడో 50 ఏళ్ళ దూరం ఎప్పుడో ఆవిడ కోడాలి కొత్తగా ఆవిడ కాపాడు వచ్చింది ఏదో మాట్లాడితే ఆ మాటలు జ్ఞాపకం వచ్చి అది అప్పుడు ఆ మామిడి పండుగ రాకుండా ఉండటం కోసం ఆ ఏ చెప్పబడి ఆవిడ జరిగిపోయిన సంఘటన ఉద్యోగంలో వచ్చింది కదా నేర్చే దాన్ని నిరోధించడం లేవు అది పక్కన చెప్పింది. ఇది తలంపు వచ్చింది, ఆ తలంపు యొక్క వేగాన్ని అణచుకోవడం యోగం యొక్క లక్ష్యం. అత్తగారు తెలియదు అనుకోండి, అత్తగారు తెలియని ఏమైనా కొంచెం కోరమైన కాపం తెచ్చుకోండి, మన దేవ ప్రారంభంలో ఈ రోజున మామిడి పండు తినే యోగం లేదనుకుంటుంది అది ముసలి తలక. ముసలి తలక అలా ఉంటుంది, ముసలి తలక ఏమైనా ఉంటే అతని కోరమైన కోపం రాదు. ఈ పూట భవిష్యత్తు మన దేవ ప్రారంభంలో ఈ పూట మామిడి పండు తిని ఆ యోగం ఈ దేహానికి లేదు, కోరమైన ఏమి అనుకోండి, ఆ మామిడి పండు తిని యోగ్యత యోగం దేహానికి లేదు కాబట్టి కోరలకు ఆ బుద్ధి పుట్టిని చేసేసింది. ఆ కోరం ఏమనుకోండి ఈశ్వర సంకల్పం, ఈశ్వర సంకల్పాన్ని దైవం చేసేవాడే వాడు లేదు వాడు భక్తులు. మీకు 10 పిహెచ్డి డిగ్రీలు ఉన్నా 10 డిగ్రీలు ఉన్నప్పటికీ 10 యూనివర్సిటీలో చదివి వచ్చినప్పటికీ ఆ ఈశ్వర సంకల్పాన్ని గౌరవించే అలవాటు మీకు రాకపోతే మీ మనస్థానాలు అడిగిన మనస్సు కానీ ఆత్మజ్ఞానం కలగదు. బ్రహ్మ మహర్షి గారిని అడుగుతూ ఉండవలసిన సంభాషణ ఉండే ఇప్పుడు మీరు మాతో పాటు వచ్చేస్తున్నారు, మీరు లోపలికి ఏమైనా చేసుకోరాదాన్ని మీరు పాడైపోతున్నారు, సందాసం ఉన్నప్పుడు మీరు భక్తులు మీరు పాడే మీరు వరకు చూస్తే మీరు శుభ్రంగా పాడైపోతున్నారు, జపం లేదు జ్ఞానం లేదు. రాపడికి హాల్లో కూర్చోకుండా రాపడికి నగర కూర్చొని ఎవరైనా జపం చేసుకుని ధ్యానం చేసుకోండి. లోపలికి వెళ్ళినాను వరకు భక్తులు ఆయన మీద ప్రేమ కొరకు, ఆయన వరకు ఇప్పుడు మీరు బయట ఉంటే లోపలికి వెళ్ళచ్చు, మీరు బయట ఉన్నాను ఇప్పుడు లోపలికి వెళ్తాను ఆయన కొరకు. మీకు నేను బయట ఉన్నాననుకోండి మీరు లోపలికి వెళ్ళమనొచ్చు, బయట ఉన్నవాడు లోపలికి వెళ్తాను, లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు కానీ నేను లోపలనే బయట లేనండి. దేహాభిమానం దేహబుద్ధి వాడికి లోపల బయట బుద్ధి, ఆ దేహబుద్ధి నశించిన వాడికి శవబుద్ధి నశించిన వాడికి, ఆ దేహాభిమానం నశించిన వాడికి లోపల లేదు, బయట లేదు, పైన లేదు, కింద లేదు, అంతాదే అంతాదే అంత ఆనందమే, లోపల లేదు బయట లేదు. కర్తృత్వ బుద్ధిని వాడికి లోపల ఉండే బయట మీరు లోపల కదండి, లోపల వెళ్ళమంటే బయట ఉన్నవాడు లోపల వెళ్తాడు, లోపల వెళ్ళినవాడు బయట వస్తాడు, నేను బయట లేనే ఇప్పుడు లోపల వెళ్ళమంటున్నాడు అంటున్నాడు స్వామి సుందాసుడు. దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం అనుకున్నవాడు జీవుడు, ఆత్మ అలా ఏమైపోతుంది, జీవుడు లోకము ఈశ్వరుడు ఆత్మ ఏంటి కల్పింపబడ్డాడు, అహంకారంగా కల్పింపబడ్డది, దేహము కల్పింపబడింది, జగత్తు జీవుడు ఈశ్వరుడు మీరు కల్పింపబడ్డాడు. అందుకే అహంకారం ఉందని చెప్పింది, అంతా ప్రయత్నం చేసిన ఎంత ప్రయత్నం చేసినా అహంకారం ఉందని చెప్పు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మూడు లేదనిపిస్తుంది, జగత్తు నిధులని మూడు నిధులు దేవుడు నిధులు అహంకారం అనుకూలించవచ్చు, అంతా ఉంటే అంత ఆనందమే, అంత శాంతి, అంత సుఖమే. ఒక ఎంతకరంగా కాపు వచ్చి మీరు నిన్ను నరకంలో పడేసినా నీ నరకం కూడా ఆనందమే, అది నీ వైపు దేవతలు కూడా మిమ్మల్ని చూసాల్సి కలుగుతుంది. అది అది కాకుండా సూర్యుడికి చీర ఎలా ఉంటుందో తెలియదు, ఆత్మార్గం తెలియదు, వాడికి టెన్షన్ ఎలా ఉంటుందో తెలియదు, వాడికి ఎలా ఉంటుందో తెలియదు, సఫరింగ్ ఎలా ఉంటుందో తెలియదు, అంత అభివృద్ధి అంత ఆనందం ఉంది చూసిన శాంతి. ఇవన్నీ పక్కవర్తి బాబాగారు మాట అంటారు, నీ చేతిలో పట్టుబడి బంగారం కాదు, అది తేళ్ళు అది పాములు, అది తేళ్ళు అది పాములు, అది మూడ చేపలు అని అర్థం అయ్యాక నీ చేతిలో పట్టుబడి ఆలో వదిలేస్తా. ఇంతకాలం కాదు మీకు పరికరాన్ని పట్టుకున్నా అర్థం లేకనే అలా పాములు చేతిలో ఉన్న పాములు ఏం చేసి పెట్టడం లేదు అన్నాడు. పిల్లడున్నాడు చంటి పిల్లడు ఉన్నాడు, ఏదో పాములు పట్టుకుంటాడు, అడిగే పాములు తెలియదు పరుస్తున్నాను తెలియదు వాడు, మీ సరం వెళ్ళి చెప్పి ఈ పాము ఏమి నీ పరుస్తుంటే ఏం చేస్తాడు వాడు వదిలేస్తాడు, ఏ తరంతం అయితే నీ పోషిస్తున్నావు, అవి పాములు అవి సర్పాలు భవిష్యత్తు ఏది అవి దుఃఖాన్ని తీసుకొస్తాయి అని బాగా మీరు అర్థం అయ్యకపోవాలి, మీరు అర్థమైతే అలా పట్టుకుని ఉందో వదిలేస్తావాడు, ఆ సర్పాలు వదిలేస్తావు అంటే అది విషయేస్తాం మేము సరిపడ మరి మనకు మన చేతిలో చెప్పిన పేరు వచ్చింది ఏదో వచ్చిందంటే మనం ఏం చేస్తాం దింపేసుకుంటాం, అక్కడే నువ్వు ఏ కండ చిన్న బట్టనాలు ఇస్తే ఏం చేస్తాం దింపేసుకుంటాం, అలా నీ తరపులో కూడా దింపేస్తాం, మా శరీరంలో కండ చిన్న పోవచ్చినా లేదా పాములు పోవచ్చినా బాగుందమ్మా బాగుంది అనుకుంటాను అన్నీ దింపేసుకుంటాను, అలాగే చెవికరం కూడా వచ్చిన కదండి దింపేసుకోవాలి, నీ చేతిలో పట్టుకుంటే ఏదో నీకు అర్థం ఎక్కడైనా పట్టుకుంటే ఉంటుంది. మానవుడు ఏ ప్రయత్నం చేయనండి, ఏం చేయనండి, వ్యాపారం చేయనండి, లేకపోతే ఇంకో రెండు కృషి వ్యవసాయం చేయనివ్వండి, పరిశ్రమ నడపనివ్వండి, ఇంకోటి చేయండి, ఇంకో ఏం చేసి మానవుడు సుఖం కోసం చేస్తాడు, పెళ్ళిలో సుఖం ఉన్నా లేకపోయినా సుఖం ఉన్నానే పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకునేవాడు కూడా సుఖం కోసం, వాడి డబ్బు సంపాదించడం కూడా సుఖం కోసమే, కానీ వాడికి శాస్త్రం చెప్పిన దానికి కూడా పెట్టదు, వాడు అనుభవానికి వచ్చాడే వాడికి జరగవలసిన పది మొత్తం తగ్గిదాకా అప్పుడు తెలిసింది మీరే సుఖం లేదు, మరి ఐదు లక్షలు ఆ డబ్బులు ఈ విషయంలో సుఖం లేదా ఇంకో విషయంలో సుఖం అనుకుంటారు, మరి ఇది మార్చి అందులో ఈ జన్మలో మార్చి ఆ జన్మలో మానేది ఇంకో విషయం, ఆ విషయం పెట్టుకున్నాక ఇంకో విషయంలోకి వెళ్తాడు, ఆ విషయం పెట్టుకున్నాక ఇంకో విషయంలోకి వెళ్తాడు, చివరికి వాడికి ఏంటి ఇదే భగవాన్ చెప్పారు, ఇక్కడ సుఖం లేని లోకంలో ఎక్కడా లేదు, శాంతి లేని లోకంలో ఎక్కడా లేదు, ఆనందం లేని లోకంలో ఏ విషయంలో కూడా ఆనందం లేదు, కానీ నువ్వు గ్రహించి శ్రవణం చేసి శ్రవణం చేసి గ్రహించవలసిన సుఖం బయట ఎక్కడ లేదు, నీకు రైతులో ఉంది ఎక్కడికి ఈశ్వరుడు ఉన్నాడు అవడమే గోపురమే సుఖం ఉంది అక్కడే శాంతి ఉంది అన్ని గుర్తించాలి, బలంగా నువ్వు గుర్తించినప్పుడు కానీ అక్కడికి నువ్వు బయట విషయాల నుంచి నీ మనస్సు ఉపసంహరించబడదు, నువ్వు హృదయం యొక్క లేనిలోకి నువ్వు ప్రయాణం చేయటం లేదు సార్. అదే రాధాకృష్ణ కూడా చెప్తాను, ఈ నో దూ హెడ్ దీక్కుని వాడు ఈ లోపలికి వెళ్ళాలో ఏ రమణ మహర్షి గారిని ఎవరైనా ఎదురు గురించి నేను చాలా పైకి వెళ్ళారంటే ఆయన గారిని పైకి వెళ్ళగలయా లోపలికి వెళ్ళాలని చెప్పాను, ఈ లోపల సమోస్తుంది ఎవరైనా ఇక్కడ లోపల అంటే మీరు మీరు అందరూ లోపల ఉన్నామనుకుంటున్నారా బయట ఉన్నామనుకుంటున్నారా, లోపల ఉన్నామనుకుంటున్నాం మనం బయట ఉన్నామనుకోవటం లేదు, నీ వ్యాపారం ఉన్నాను అనుకుంటున్నా కానీ బయట ఉండాలని అనుకోలేదు. నేనేది వ్యాపారం ఉంది కానీ బయట ఉండే బయట ఉన్నా అనుకోవట్లేదు. అది వ్యాపారం నేనేది నాకు తెలుస్తాను కానీ నేను మూలం తెలుస్తుంది. ఏదైతే నాకు నేను నేనుగా వ్యక్తమవుతాను ఇది మూల తలంపు. ఆ మూల తలంపు నాకు తెలుస్తాను కానీ మూల తలంపు మూలం తెలియట్లేదు. ఆ మూల తలంపు తన మూలంలోకి తీసుకుని వెళ్ళే వరకు నేను తీసుకురానుకుంటాను. మీకు 90 తలంపులు రావచ్చు, ఇవన్నీ ఎవరికి వస్తాయంటే దేహంతో కాదాక్షన్ పొందిన లోనికి వస్తాయి. అదే అహంకారం, అదే అహంభావం, అదే శుద్ధి, అదే సైతం. దాన్ని చూపించుకోవాలయ్యా, దాని చేష్టలు చూడు. ముద్దనే దీపంతో దీపాన్ని పట్టుకుంటాం. అహంభావన అంటే కోపం కాదు, ఆ మూల తలంపు అహంభావన. అది అనుభవించి విడుదల పొందే వరకు మీకు జ్ఞానయ్యాయి లేదు. జ్ఞానోదయం కానే కాదు. అంటే మీకు లోపల కనుక ప్రవాహంలో తెరిచిపోతే ఏ మూల తలంపు మూలంలోనే చైతన్య ప్రవాహం ఉంది, ఆనంద ప్రవాహం ఉంది, శాంతి ప్రవాహం ఉంది, చావు లేని ప్రవాహం, చావు పుట్టుకుంటున్న సమయంలోనే సంతోషిస్తూ లోపల ఉంది. ఆ ప్రవాహంలో అప్రయత్నంగా అంటే అక్కడ ప్రయత్నం, ఆ ప్రవాహంలోకి వెళ్ళాక నువ్వు ప్రయత్నం చేయవలసిన పని లేదు. అది అప్రయత్నంగా ఉంటుంది, అది నిరంతరంగా ఉంటావు. పెరమెంట్గా అక్కడ ఉండిపోతాయి, పెరమెంట్గా ఉంటా ఆ ప్రవాహంలోని. అంటే నువ్వు ఆ ప్రవాహంలో కలిసిపోతే యుగాలు కొన్ని క్షణాలకే ఉంటాయి. దైవస్థితిని మనం పొందడానికి సత్వమనాన్ని అభ్యాసం చేయాలి. ఆ సాత్విక స్థితిని తెలుసుకోవాలి. రియాక్షన్ తెలుసుకుంటూ ఉండాలి, రియాక్షన్ కనిపించుకుంటూ ఉండాలి. అంటే భగవద్గీతలు చెప్తాను, నువ్వు చేసేదంతా కర్మ కాదు. బ్రహ్మాండం పొందటానికి సహాయపడేదే కర్మ అంటాడు. మిగతాది కర్మ అని తడుపుతాడు. ఆ బ్రహ్మాండం పొంద నీ లోపలని ఈశ్వరుని పొందడానికి నువ్వు సహాయం చేసే కర్మ కర్మ ఇంకా అది కర్మ అని, అది కర్మ అని, అది పనిపోయేది. అంటే భగవంతుడు ఏం చెప్పాడు గీతలో, నీ దేహయాత్ర జరగడానికి చెప్పి నువ్వు పని చేసుకుంటాం, మిగతాంటే నా కోసం పని చేయి. అంటే నా అనుగ్రహం సంపాదించడం కోసం పని చేయి. నన్ను జపించు, నన్ను పూజించు, నన్ను ధ్యానించు, నా మాటను గౌరవించు. నేను చెప్పిన మాటలు వినకపోతే పాడైపోతాం, ఒకవేళ వినవనుకో నువ్వు పాడైపోతావు. నీ మనస్సు ప్రమాణం కాదు, ఈశ్వరు చెప్పిన మాట ప్రమాణం. జపం చేయగా 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 ఆ మంత్రాక్షరాలు నీ మనసుతో కలిసిపోతాయి, ప్రాణంతో కలిసిపోతాయి. అంటే నీకు ఏకాగ్రత పొందుతుంది. ఆ మంత్రాక్షరాలే నీ మనస్సుకి దోచుకు కలగ చేస్తాయి, లోపలికి తీసుకెళ్తాయి. నీ ప్రాణానికి నిరోధం కలిగజేస్తే మంత్రం చేయటం వల్ల కూడా ప్రాణానికి నిరోధం వస్తుంది. నీకు తెలియకుండా నీకు కుంభ స్థితి వచ్చేస్తుంది. నీకు తెలియకుండా పీడనే శక్తి ఉండుతుంది. ప్రాణ నిరోధం వస్తుంది, జపం చేయగా చేయగా పీడ శక్తి ఏర్పడుతుంది. ప్రాణానికి నిరోధం వస్తుంది, మనస్సుకు నిరోధం వస్తుంది, ఇంద్రియాలకు విగ్రహం వస్తుంది. ఇవన్నీ జపం వల్ల ఇవన్నీ సాధించవచ్చు కాదు, ఇవన్నీ సాధించవచ్చు. సజ్జన సాంగత్యం ఎటువంటిది అంటే వాళ్ళు అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తారట. ఆ సజ్జన గారు గొప్పతనం ఎక్కడందంటే మాట్లాడితే మంచి మనసుతో మాట్లాడతారు. మీ వంక చూస్తే మంచి మనసుతో చూస్తారు. మిమ్మల్ని ఆశీర్వదించే మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. మీరు బాగుపడాలని అభివృద్ధిలో ఒకరి మంచి మనసుతో కాంక్షిస్తారు. అది సత్పురుషుడికి సాధ్యం. క్షేమం కలగాలని, మీకు మంచి భవిష్యత్తు కలగాలని మిమ్మల్ని ఆశీర్వదించే ఒక సత్పురుషుడికి ఆ మంచి మనస్సు ఉన్నాడికి అది సాధ్యం. సోక్రటీస్ అంటాడు మంచితనమే జ్ఞానం అన్నాడు. ఎక్కడో ఆత్మ ఉంది, ఎక్కడో చైతన్యం ఉండాలని మీరు అంటున్నారు, అది మంచితనమే జ్ఞానం ఉన్నాడు సోక్రటీస్. ఎవరైనా మీరు చాలా మంచి పని చేశారంటే నేనేమన్నాను చేయడానికి నా అహంకారం మంచి పని చేస్తుందా? నారాయణుడే కదా చేసింది. ఆ సంకల్పం కలిగించిన వాడు నారాయణుడు, ఆ పరిసరాలు నారాయణుడు, ఆ చేసేది నారాయణుడు, నాకు ఆ పని చేస్తుంటే సహకరించింది నారాయణుడు, పని నారాయణుడు, అంతా నారాయణ. నారాయణ స్మరణ వల్ల నాకు ఆ మంచి సంకల్పం వచ్చింది. నా సంకల్పం రాబోతే నేను పని చేయలేను కదా. అది మంచి సంకల్పం కలిగేసిన వాడు నారాయణుడు, ఆ మంచి సంకల్పం ఫుల్ఫిల్ చేయడానికి సహకరించిన వాడు నారాయణుడు, ఆ మంచి క్రియలో క్రియాత్మకంలో వచ్చింది నారాయణుడు, ఆ పనిలో సహకరించిన వాడు నారాయణుడు, అంతా నారాయణుడు. ఇందులో మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడ లేవే. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా మంచి పని చేస్తున్నారనుకుని అనుకోండి, మేము ఆ మంచి పని చేశాము, ఈ మంచి పని చేశాము అని చెప్పి జ్ఞాపకం వస్తా ఉంటుంది అనుకోండి, మీకు అహంకారం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, ఖర్చు బుద్ధి పెరుగుతుంది. అంటే ఆ జ్ఞాపకం నుంచి వచ్చిన ఖర్చు బుద్ధి దాని ఆహారం కోసం జ్ఞాపకం చేస్తానుంటుంది. ఇవన్నీ మీ రోడ్డు పని చూడండి, బట్టల బాగా కింద కట్టేసుకుని రోడ్డు మీద బిల్లు రోడ్డు మీద దుమ్మంతా మోసుకొచ్చేస్తా ఉంటారు. అలాగే ఈ పనికిరాని గొడవలన్నీ అహంకారం మోసుకొచ్చేస్తాను. ఏం చెప్పండి మీద సైతాన్ని అహంకారం ఎవరికైనా ఆత్మానం పొందడంలో ఏం చెప్పండి, దాని దగ్గర ప్రమాదం ఏంటి, ఆత్మానం పొందితే మనం ఉన్న అవసరం దానికి తెలుసు. ఊరికి బలంగా ఉన్నప్పుడు వాడు సిగ్గుపోతున్నట్టుంది, బుద్ధి సూక్ష్మత పోతుంది, మానసులను వ్యాసుడు చెప్తాడు, ముఖవాడు చెప్పిస్తాడు మనకి. ఆ సతిని కోరిక డిజైర్, ప్రకృతి సంబంధించిన డిజైర్ అని చెప్పుకున్నప్పుడు ఆ సతిని ఇంటలెక్ట్ పోతున్నట్టుంది, ఒక కోరిక బలంగా ఉన్నప్పుడు సిగ్గు నుంచి పెట్టేస్తాడు. కొంతమంది చెడ్డ చెప్పడం కానీ ఆ ఏ విశ్వరాజు రామయ్య ఏమంటాడు, మిమ్మల్ని శ్లోకాయుడు అని అంటాడు. దాన్ని అదే రామాసుడు మాయచేయడానికి వస్తాడు. మాయచేయడానికి వచ్చి సీతను అపహరించాడని చెప్తాడు. శూర్పణకు అబద్ధాలు చెబుతుంది. శూర్పణ దగ్గర ప్రమాదం ఏంటంటే శూర్పణకు రాముడిని మోచించింది. మీరు రాముడిని మోచించారని రామాసుడితో చెప్పలేదు. సీత చాలా అందంగా ఉంది, ఆ సీతను తీసుకొచ్చి నీకు ఇద్దామనుకున్నాను, ఈ లోపల నా ముక్కు చెవులు ఫోన్ చేశారని అబద్ధాలు చెప్పాడు. ఆ శూర్పణకు చెప్పి శూర్పాయి రమణాసుడి చెవినకాయ ఈ పరాభం అంటారు. అందులో కోపం కలిగినప్పుడు, కోపం పెరిగినప్పుడు బుద్ధి నిమిదంగా తగ్గిపోతాం. కోరిక పెరిగినప్పుడు కోపం కామయేష క్లవయేష రజోగుణ సముద్భవ. భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, కామయేష క్లవయేష రజోగుణ సముద్భవ. ఈ కామక్రోధాలు, ఈ రాగద్వేషాలు ఎన్ని రజోగుణంలో నుంచి పోతాయి. ఆ రజోగుణంలో ఉన్నప్పుడు ఏమి చెయ్యకూడదని మీకు అసలు ఏమి తెలియదు. మీకు అసలు రమణాసుడిలో రజోగుణం ఆ వివేకం పోతుంది, ఆ విజ్ఞానం పోతుంది, ఆ విచక్షణ పోతుంది, రజగుణం పెరిగినప్పుడు డిస్క్రిమినేషన్ పోతుంది అని చెప్పి రావణాసుడు రమణాసుడిలో ఉన్న రజగుణం పెంచడం కోసం ఆ స్వర్పం కంటుంది. రావణాసుడు స్వాధనిక ఈ ప్రభావం పరాభం అంటుంది ఆనందం రజగుణం పెంచటమే. రోజు ఎలక్షన్లో చెప్తా ఉంటారు నాయకులు అందరూ, మంచి వాళ్ళు ఎన్నుకోండి, మంచి వాళ్ళు ఎన్నుకోండి. అసలు మనం మంచి వాళ్ళు అయిపోయి కదా మంచి వాళ్ళు ఎన్నుకుంటాం. మంచి వాళ్ళు ఎన్నుకోండి, మంచి వాళ్ళు ఎన్నుకుంటాం. మనం మంచి వాళ్ళు అయితే మంచి వాళ్ళు ఎన్నుకుంటాం. అసలు మన మంచిగా ఉంటే మంచి వాళ్ళు ఎన్నుకుంటాం. మనం బట్టి వాళ్ళు ఉంటారు. ఎవరికైనా కొంచెం భక్తి తక్కువ ఉంది, ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళు ఆరు ఎస్టిమేట్ చేసుకుంటారు. కొంతమంది భక్తి మార్గంలో కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఇప్పుడే ఎక్కువ ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటే వాళ్ళు కృష్ణుడు జీవించినప్పుడు అని కాలంలో ఎవరినోయ ఒకసారి అన్ని చూసి వచ్చారు కదా. మీరు అక్కడ కూడా చూసాను, బృందావన పోయిన చూసిన బోట్ పోయి చూసిన అంటే ఆయన చూసి వచ్చారు. మీ భక్తి తక్కువ చూడండి ఆయన ఉద్దేశం ఏంటంటే కృష్ణుడి ఉద్దేశం ఎల్లనోయా ఏం చూసుకుంటే సార్, మీరు చాలా చూశారు కదా బృందావనం బోటుకుని చూసుకుంది వాళ్ళని చూసి వచ్చాడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు సంతింగ్ అనుకుంటున్నారు, ఆయన చూసి వచ్చాడు మీకు తెలుస్తుంది, మీరు నచ్చిందని చెప్పడం కోసం. అలా ఏం చెప్పాడు కాదు, వాళ్ళు మీకుంటే భక్తాలు చెప్పుకోవాలని చెప్పాడు కదా కృష్ణుడు. ఎలా మీరు చాలా చూసి వచ్చారు కదా, అక్కడ చూసిన బృందావనం వేసారు, బృందావనం చూసిన ఒకసారి మంచి మన పెద్దవాళ్ళు అయిపోయాం. మీ పేరంతా అంతా తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు అయిపోవాలి. మన తరకాలు పెరగకపోవడం అనేది పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు మన పేరంతా తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు అయిపోవాలి. జ్ఞానం కూడా మనకి ఉంటుంది. జ్ఞానం లేకుండా ఏదే మన పని రామదేవ పని కూడా కృష్ణ నువ్వు ఆలోచించి పని నువ్వు ఎలా బాగుంటారు ఆలోచించండి అనేవాడు. ఆయనవాడు నన్ను ఎప్పుడైనా తొందరగా పెద్దవాడిని చేసేటండి, నువ్వు ఆలోచించి చేయడానికి ఇక్కడ ఏది, నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి ఇక్కడ ఉన్నానా అన్నవాడు లక్ష్మణ స్వామి శరణయ్యకు. మన నేను తొందరగా పెద్దవాడిని చేసేటండి, స్వతంత్రం చేయటం ఎక్కడే, అప్పుడే నేను స్వతంత్రం చేయటండి. దేవలక్షణాలు పెట్టుకున్నాడు స్వతంత్రం అయితే ఎందుకు పనికిరాకుండా పోతాడు. నేను ఆలోచించి చేయమంటున్నారు మీరు, అలా కాదు నువ్వు ఎలా చెబితే అలా చేయటానికి ఇక్కడ ఉన్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కరే, హరే రామ హరే రామ 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 హరే కరే. మన వ్యాసి చెప్పిన మాటలు రిపీట్ చేస్తున్నాను. వయసు వచ్చి తగ్గి అందం తగ్గుతుంది, పాత్ర పెరుగుతుంటే బుద్ధి తగ్గుతుంది, అసలు పెరుగుతుంటే ధర్మాన్ని ఆచరించడం వదిలేస్తాను, అసలు పెరుగుతుంటే విచక్షణ పాత్రమవుతుంది, కోరిక పెరుగుతుంటే సిగ్గు పోతుంది, ధర్మం కనుక వచ్చే దాన్ని రంగాల్లోనే మృష్టి పెరుగుతుంది. ఇంకా ధర్మం అనే ప్రశాంతం పెట్టకుండా ఎంత దూరం నుండి పాత్ర అవుతారో చెప్పలేదు. మంచి దారిపై నువ్వు చేతులను వెళ్తి ఎన్నో ఎంత దూరం వెళ్తుందండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం నమో నారాయణాయ నారాయణ 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 అంటే హరే కృష్ణ అంటే హరే కృష్ణుడిగా వచ్చాడు, హరే రాముడిగా వచ్చాడు. కన్నర మనకు పడకండి, మనకు పడకండి, మొత్తం పడకండి. నువ్వు ఎవరో అనుకుంటున్నారేమో, ఆ నారాయణుడు హరే శ్రీహరే కృష్ణుడి కింద వచ్చిన వాడు ఆ శ్రీహరే, రాముడి కింద వచ్చిన వాడు శ్రీహరే నారాయణుడే. ఇక దానికి మీరు ఏదైనా పొరపాటు కాదండి, మామూలు మనుషులు అనుకుంటున్నారేమో, ఆన్లైన్ జీవన బీవిస్ అనుకుంటున్నారేమో, డివైన్ బీవిస్ నేను ఇలా వచ్చాడు. అంటే కృష్ణుడి దేశం ఏం లేదు, ఎవరి ప్రతి ఇంటికి జనాలు చంపుతాయి అంటే చంపుతాయి ఇంటి కానీ ఇద్దరు పేరు పెట్టి ఒక చోట చూసుకొని చంపేశారు. అంటే ఇంటికి వెళ్ళి చంపుతారు, ఇంటికి వెళ్ళి మనుషులు చంపడం కదా. అది ఎవరైతే చంపాలనుకున్నారో ఇద్దరు పేరు చెప్పాడు, అందరూ ఒక చోట గ్యాదర్ చేసి కలగాలు తీసేశాడు. అర్జునుడితో క్లీన్ చేశాడు. మనిషి మాత్రం భరోసమే సాక్షి. అర్జును అంటే మహావీరుడు, మన భారతదేశంలో పుట్టిన వీరిలో అర్జునుడు ఒకటి. అతను అర్జును పట్టుకుని నిమిత్తం మాత్రమే లేక నిమిత్తం మాత్రం చూసంతా ఈశ్వరుడు. ఈశ్వరుని సరైనడుకో తరించు అంటాడు. ఆ ఈశ్వరుడు ఆయన అంటాడు. మనం ఈశ్వరుడు ఎవరు అనుకుంటాం మనం, ఆయన ఈశ్వరుని సరైనడు కాదు, ప్రాణాన్ని ఆశ్రయించి తరించు. ఈశ్వరుడు ఆధారంగా ఉన్నప్పుడు ఈ బయట ధర్మాలు అధర్మాలు ఈ బయట సపోర్ట్లు ఏదంటుకోయా దేవుడు ఇచ్చాడు. పద్దెనిమిది అధ్యాయంలో చెప్తాను, ఆ చివరి చాప్టర్ లాస్ట్ చాప్టర్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరు కూడా కొంతమంది భక్తులు ముఖాలు ఎంత నిర్మాణంగా ఉంటాయంటే ఒకసారి మనం స్క్రీన్ కానీ మన సంతృప్తం అంత నిర్మలం. మీరు కూడా కొంతమంది అంత నిర్మలమైన మనస్సు ఉన్నాడు అన్నారు. అంటే మన నమస్కారాలను బట్టి చేతకి వెళ్తే చేతి ఎలా కలిసిపోతాయి. ఇదే ముఖం చూస్తుంటే అందరూ వికారం ఏమీ కనపడదు, బాగా వికారం ఏమీ కనపడదు. నువ్వు సద్భావస్థితిని పొందాలని చూస్తుంది. ఇలా మీ నమస్కారం చెప్పి అలవాటు లేదనుకుని అలవాటు లేకపోతే సడన్గా చేతులు ఎలా కలిసిపోతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ భక్తి మార్గంలో మీరు ప్రేరణ కలిగించి చెప్పిన డాక్టర్ గారు ఆయన భక్తి గురించి ప్రసంగాలు ప్రారంభిస్తుంటే మనం కూడా మార్గంలో ప్రవాహం సోర్స్ ఆయన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అదే వివేకాన్ని చెప్పాడు. మీరేదైనా పని చేసేటప్పుడు ఆ పని రెండు రకాలుగా ఉపయోగపడాలి. మీ శరీరయాత్ర నిలవాలి, ఆ పని మీ మోక్షాన్ని కూడా తీసుకురావడానికి సహకరించారు. ఒక పని చేస్తే ఆ పని ఎంతో కొంత లోకానికి ఉపయోగపడాలి, మీ కుటుంబానికి ఉపయోగపడవచ్చు, కొంత సమాజానికి ఉపయోగపడవచ్చు. మీరు చేసిన పని, మీరు చేసే పని ఎంతో కొంత లోకానికి ఉపయోగపడవచ్చు, మీకు ఉపయోగపడవచ్చు. అదే పని అదే టైంలో మీ మోక్షానికి కూడా ఉపయోగపడేట్టుగా ఉండాలి ఆ పని. అదే నిజమైన పని. ఇది ట్రూ వర్క్, ఇది రాయల్ వర్క్, ఇది రియల్ వర్క్, ఇది ఫేస్ఫుల్ వర్క్. గురించి ఎక్కడ పని మీ కుటుంబానికి మీ సమాజానికి ఉపయోగపడటమే కాకుండా అదే పని మీరు మోక్షం సంపాదించడం కూడా పని మీకు సహకరించాలి. ఇది చూడ నువ్వు కలిగించడానికి నీ బుద్ధిని ఉపయోగపడుతుంది వాడుకో. రాముడు లక్ష్మణ 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 సౌమిత్రిని సౌమిత్రిని రాగడం కూడా ముందుగా వాడు కమ్మ ఆనాడు అది పేరు ఆనందం ఆనాడు ఆనాడు అయితే వాడు కలిగించడానికి ఈ నిర్మాణ స్థిత కింద దానికి దేశ భావం అడ్డొచ్చిన చుట్టాకం అడ్డొచ్చింది. విశ్వరూప దర్శనం 11 అధ్యాయంలో విశ్వరూప దర్శనం చూశాక అనిపించింది నిన్న బావ అనుకున్నాను, లేదా ఫ్రెండ్ అనుకున్నాను, లేదా రియలిటీ అనుకున్నాను, లేదా నా ఫాదర్ అనుకున్నాను, రకరకాలుగా అనుకున్నాను. నేను ఈశ్వరుడు సంగతి నాకు అర్థం కాలం కృష్ణతో కలిసాను. ఇక దేహాభిమానం క్రీడలు చేస్తాను. ఇలా అర్జునుడు చాలా కాలం మనం సొత్తం కిందో బావకుండా స్నేహితుడుకుండా చూశాడు. ఆ విశ్వరూప దర్శనం అయ్యాక వాడు ఈశ్వరుడు సంగతి వాడికి అర్థమైంది. అంటే నేను రకరకాలుగా చూశాను, నేను క్షమించి ఆశ్చర్యం తెలుసుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రుద్రాయ